സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
ഐദവ അധ്യായം പതിഹേഴവ ശ്ലോകം.
തദ്ബുദ്ധയസ്തദാത്മാനഃ തന്നിഷ്ഠാ തത്പരായണാഃ ദക്ഷ്യന്ത്യ പുനരാവൃത്തിം ജ്ഞാന നിർധൂത കൽമഷാഃ.
ആത്മജ്ഞാനമു പൊല്ലടം മനുഷ്യ യൊക്ക ജീവന പരമാവധി കാവാലി അനി കൃഷ്ണ പരമാത്മ ചെപ്തുന്നാർ. ആത്മജ്ഞാനമంటే తన నిజస్వరూపం ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. 84,000 కోట్ల జీవరాశుల్లో ఒక్క జీవరాశి మనిషి మాత్రమే తాను ఆత్మనని తెలుసుకోగలడు. మనిషి మాత్రమే, మరి ఏ జీవరాశి కూడా తెలుసుకోలేదు తాను ఆత్మస్వరూపం అని. తాను ఆత్మ అయి ఉండి కూడా అది తాను ఆత్మనని తెలుసుకోలేదు. అన్ని ప్రాణుల్లోకి మనిషి ప్రాణి మాత్రమే నేను ఆత్మను, చైతన్య స్వరూపాన్ని అని తెలుసుకోగలుగుతుంది ఈ ప్రాణి మాత్రమే. కనుక ఈ ఒక్క అవకాశం మనిషి జన్మ యొక్క ప్రాధాన్యతని, గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ అవకాశం. మనిషి చాలా గొప్పవాడు సృష్టిలోకి అని అన్నప్పుడు దేని వల్ల గొప్పవాడు అంటే ఈ ఒక్క జ్ఞానం వల్ల, బుద్ధి. బుద్ధిలో తాను ఆత్మలని తెలుసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఈ ఒక్క ప్రాణిలో పెట్టాడు భగవంతుడు. ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని చాలా అరుదుగా లభిస్తుంది ఇది అన్ని ప్రాణుల్లోకి. ఒక ప్రాణికి మాత్రమే అరుదుగా లభించింది. ఇటువంటి విశిష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఈ జన్మ గనక వృధా చేసుకుంటే మనిషి, అంతకంటే దురదృష్టం మరొకటి లేదు అంటుంది శాస్త్రం. ఇంతటి ఉన్నతమైనటువంటి అవకాశాన్ని జారవిడుచుకుంటే ఏ వ్యక్తి అయినా సరే, ఏ కారణమన్నా కానివ్వండి, నువ్వు కారణాల లక్ష చెప్పచ్చు, నాకది అనవసరం అంటుంది శాస్త్రం. నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా సరే నాకు అనవసరం. నువ్వు మనిషివై పుట్టి ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు చాలా దురదృష్టవంతుడివి అంటుంది శాస్త్రం. మహతి వినష్టిహి అంటుంది, చాలా నష్టపోతున్నావు అంటుంది. కారణం ఏమిటంటే, సంతోషంగా ఉండడం నీకు సాధ్యపడదు, ఆనందంగా ఉండలేవు, ప్రశాంతంగా ఉండలేవు, భయం లేకుండా ఉండలేవు. ఈ విషయాన్ని కనుక తెలుసుకోకపోతే, ఈ విషయాన్ని తెలుసుకుంటే నీకు పరమానందాన్ని లభిస్తుంది అని చెప్తున్నది శాస్త్రం. కనుక అటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం ఇప్పుడు భగవద్గీతలో. ఆ విషయాన్ని తెలుసుకునే మార్గం ఏమిటి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జునుడికి బోధిస్తున్నాడు. జ్ఞానులైన వాళ్ళు శోకించరు, దుఃఖపడరు. నువ్వు జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు కానీ అజ్ఞానిలాగా దుఃఖపడుతున్నావు అర్జున, కనుక నువ్వు జ్ఞానివి కావలసినది అని చెప్పి జ్ఞానబోధ చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. జ్ఞానబోధ జరిగిన తర్వాత కూడా ఆ జ్ఞానం మనిషికి ఒక నిశ్చయాన్ని ఇవ్వాలి. సందేహం లేకుండా ఆ జ్ఞానమే నా జీవన గమ్యం కావాలి, ఎంతో విలువ ఇవ్వాలి, ఎంతో కష్టపడి చదవాలి దానికి. ఎందుకంటే విలువైన దానికోసం ఖర్చు పెడుతున్నామా లేదా? మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే చాలా గొప్ప ప్రదేశం అది, దానికి వెళితే చాలా జీవితం మన జన్మ ధన్యం అవుతుంది అని అనుకొని కష్టపడి వెళ్తున్నారా లేదా? ధనం చెరవ కష్టపెడుతున్నారా లేదా? శారీరకంగా కష్టపడి వెళుతున్నారా లేదా? ఇప్పుడు తిరుపతి వెళుతున్నారు, మెట్లు ఎక్కి ఎక్కి వెళ్తారు, మోకాళ్ళ మీద వెళుతున్నారు, ప్రదక్షిణం చేసుకుంటూ వెళుతున్నారు, అంగ ప్రదక్షిణం చేసుకుంటూ వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? అక్కడ ఏదో విలువ ఉన్నదనే కదా నువ్వు వెళుతున్నావు, అంత ఖర్చు పెడుతున్నావు, అంత కష్టపడుతున్నావు. కనుక ఒక్కదాన్ని మీద విలువ ఉన్నదని తెలిసినప్పుడు నీకు అది కష్టం అనిపించదు. శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ నువ్వు వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. అది విలువ అని తెలిసినప్పుడే కదా. ఆ దైవ దర్శనం చాలా గొప్పది అని భావన ఉండబట్టే కదా వెళ్తున్నావు. అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకున్న వ్యక్తికి ఈ ఆత్మజ్ఞానమే చాలా గొప్పది, ఇది పొందడమే, దీనికోసం ఎంత కష్టమైనా పడతాను, ఎంత ఖర్చైనా చేస్తాను అని నిర్ణయం రావాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. తత్పరాయణ అన్నాడు. ఈ ఆత్మజ్ఞానం పొందాలని కోరుకునే వాళ్ళకి ఆత్మ పరమసత్యం, దీనికోసమే నేను ప్రయత్నం చేయాలి, ఆత్మను తెలుసుకోవడమే మోక్షం. ఆత్మ సాక్షాత్కారం అంటే దైవ సాక్షాత్కారం. దైవ సాక్షాత్కారం వేరు, ఆత్మ సాక్షాత్కారం వేరు కాదు. దైవ సాక్షాత్కారం అంటే ఎక్కడో ఒక ఆయన కనపడతాడు మనకు ముందు, ఆకాశంలో నుంచి బయటికి వస్తాడు అని అనుకుంటాం, అది కాదు. మనం చిన్నపిల్లలుగా ఎదగాలన్నప్పుడు ఆ దైవ సాక్షాత్కారం అని చెప్తాం ముందు. దైవ సాక్షాత్కారం పొందడమే మోక్షం అని చెప్తాం. కొంచెం మనం ఎదిగిన తర్వాత దైవ సాక్షాత్కారం అంటే ఏమీ లేదు, ఆ దైవం అనేది ఆత్మస్వరూపం, ఆ ఆత్మ నీ స్వరూపమే, నీ ఆత్మ నీకు సాక్షాత్కారం కావాలి అని అంటారు. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఈ ఆత్మ కనపడుతుందా, సాక్షాత్కారం అవుతుందా అంటే అట్లాంటిదేమీ లేదు. మళ్ళీ ఆత్మ కనపడటం అనేది ఏమీ లేదు, నువ్వు ఆత్మే అయ్యున్నావు. ఈ ఆత్మే అయ్యున్నావు, నువ్వు అని తెలుసుకోవాలి అంతే. నేను ఆత్మనే అయ్యున్నాను ఆల్రెడీ, ఇప్పటికే ఆత్మే అయ్యున్నాను నేను. నేను ఆత్మనని తెలుసుకోవాలి, అది విషయం. నేను ఆత్మని కాదు శరీరం మనస్సు అనుకుంటున్నాను నేను అజ్ఞానం వల్ల. కనుక శాస్త్రం ఏం చేస్తుంది, నీ అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానం పోయినప్పుడు నువ్వు నీవు ఆత్మని నీకు తెలుస్తుంది. ఆత్మ పరాయణాహ, తత్పరాయణాహ అంటే ఆత్మపరాయణాహ అని మొదటి సాధనం చెప్పారు. ఎవరికైతే ఈ ఆత్మ పరమ గమ్యంగా ఉంటుందో వారు అని అర్థం. తత్పరాయణాహ, నా ఆత్మస్వరూపము పరమగమ్యం అని తెలుసుకోవాలి అని అనిపించిన వాళ్ళు అని అర్థం. తత్పరాయణాహ, ఆ పరమాత్మ ఎందే, పరమాత్మ నేను, దేనితోనూ నాకు సంబంధం లేదు, ఆత్మస్వరూపాన్ని నేను, నాకు ఏది అంటదు, నాకు జన్మ లేదు, మరణం లేదు, వ్యాధి లేదు, ముసలితనం లేదు, ఈ భార్య భర్త తల్లి తండ్రి ఇది వేషం, ఆత్మనైన నేను ఇప్పుడు వేషం వేసుకున్నాను అని తెలుసుకోవాలి. వేషం వేసేటప్పుడు వేషం వేసేవాడికి నేను వేషం వేసుకున్నానని మర్చిపోకూడదు. వేషం వేసేవాడికి నేను వేషం వేస్తున్నాను ఇప్పుడు, ఇది 3 గంటల సేపు ఉంటుంది ఈ సినిమా డ్రామా, తర్వాత నేను ఈ వేషం అంతా కడిగేసుకోవాలి అని చెప్పి మర్చిపోకూడదు. మర్చిపోతే ఏమవుతుంది, ఆ వేషంతో ఇంటికి వెళ్ళాను అనుకోండి, అట్లాగే ఉంటాను ఆ వేషంతోనే అంటే ఏమంటారు జనం, పిచ్చివాడు అంటారు. ఇప్పుడు శాస్త్రం మనల్ని పిచ్చివాడు అంటున్నది, మీరంతా పిచ్చివాళ్ళు, వేషం వేసుకున్నారు, వేషం ఇప్పకుండా అట్లాగే పడుతున్నారు. భార్యనని, తల్లినని, భర్తనని, అక్కయ్యనని, తమ్ముడని, వేషంతోనే పరిగెడుతున్నాం ఏమిట్రా పిచ్చివాడా. అప్పుడప్పుడు నీ గ్రీన్ రూమ్కి వెళ్ళి ఆత్మని తెలుసుకోవద్దు, నువ్వు వేషం మార్చుకోవద్దు. అందుకేనే తిప్పలు పడుతున్నాడు మనిషి, వేషం వేసుకున్నాడని తెలియక ఆ వేషంలోనే తిరుగుతూ తిప్పలు పడుతూ కష్టాలు పడుతూ దుఃఖపడుతూ రోధిస్తున్నాడు మనిషి. బయటన్నా రోధిస్తాడు, లోపలన్నా మానసికంగా రోధిస్తాడు, ఎవరికి శబ్దం తెలియకుండా. అంతే తేడా. కొంతమంది ఏమో బయటికి రోధిస్తారు, ఏడుస్తారు శబ్దంతో, కొంతమంది ఏమో బయటికి వినపడకుండా లోపల లోపలే దిగులు చింత పడుతూ ఉంటారు. వేషం వేసుకున్నానని తెలియకపోవడం వల్ల. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఈ జ్ఞాని అయిన వ్యక్తికి ఇది వేషం అని తెలుస్తుంది. ఆ వేషం వేసేటప్పుడు వచ్చేటటువంటి డైలాగులు ఏవైతే ఉంటాయో, తల్లి తండ్రి పిల్లలు ఇవన్నీ డైలాగులన్నీ కూడా చక్కగా చేస్తాడు. డైలాగు మర్చిపోకూడదు, డైలాగు మర్చిపోకుండా చెప్పాలి స్టేజ్ మీద. కానీ మనం ఏం చేస్తామంటే డైలాగులో పడిపోతాం, డైలాగులో పడిపోయి మర్చిపోతాం మనం, మర్చిపోయి అది నిజం అనుకుంటాం. నిజం అనుకుంటున్నాము, అనుకుంటూనే ఉంటాం. అందుకని గురువు గారు వచ్చి చెప్తుంటే కాదురా అది నిజం కాదు, ఆ డైలాగ్ టెంపరీ వేషం అని చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యకపోవడం అనేది మన గొప్పతనం. చెప్తున్నా కూడా ప్రయత్నం చెయ్యాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. గురువు గారికి ఓపిక ఉన్నంతసేపు, గొంతు పనిచేస్తున్నంతసేపు ఆయన చెప్పేటప్పుడు మనం అర్థం చేసుకుని వెళ్ళాలి. లేకపోతే కష్టం కదా బాబు, వాళ్ళంత గొంతు తీసుకొని చెప్తున్నా కూడా మన పాటికి మన ఇష్టం వచ్చినట్లు మనం ఉంటూ ఉంటే గురువు గారు ఏం చేస్తారు? గృహస్థులందరూ అనుకుంటారు మాకు ఎన్ని బాధ్యతలండి, మనం ఎన్ని విషయాలు చూసుకుంటున్నాం, ఈ సన్యాసులకు ఏం పని పాట ఏముంది, ఊరికే వస్తుంటారు చెప్తుంటారు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు జాలి పడుతుంటారు సన్యాసుల మీద. సన్యాసులేమో కుటుంబీకులను చూసి జాలి పడుతుంటారు, కుటుంబీకులేమో సన్యాసులను చూసి జాలి పడతారు. పాపం 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 ఏమిటి, వాళ్ళు రాజాలాగా భగవంతుడితో సమానంగా ఆనందంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే మనం పాపం పాపం అంటూ ఉంటాం. నిన్ను చూసి పాపం పడుతున్నాడు భగవంతుడు, జాలి పడుతున్నాడు గురు రూపంలో, తెలుసుకోరా అంటున్నాడు. ఆహా అన్నా కూడా తర్వాత ఏం చేస్తాం, తత్పరాయణ అయిన తర్వాత తద్బుద్ధయ, ఈ ఆత్మని తెలుసుకోవాలని పట్టుదల ఉన్న వ్యక్తే ఈ శాస్త్రం చదవడానికి వస్తాడు, వచ్చి ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు. తద్బుద్ధయ అంటే ఆత్మబుద్ధయ, ఆత్మబుద్ధయ అంటే ఆత్మ జ్ఞానము పొందినవాడవుతాడు. శ్రవణం చేసి గురువు గారి దగ్గరికి వెళ్ళి నన్ను నేను తెలుసుకోవడమే తద్బుద్ధయ అంటే కర్మయోగం చేసి ఉపాసనలు చేసి జ్ఞానయోగానికి వచ్చి ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు చదవాలి, అన్ని సంవత్సరాలు చదివితే తద్బుద్ధయ తెలుసుకుంటారు. తర్వాత తదాత్మాన అంటే చదివిన తర్వాత నువ్వు ఆత్మస్వరూపమే అని చెప్తున్నారు గురువు గారు. కృష్ణ పరమాత్మ చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, ఉపనిషత్తులో చెప్పారని చెప్పి చెప్తూనే ఉన్నారు. చెప్పిన తర్వాత నేను ఆత్మని అని చెప్పి నేను నాకు తెలుసుకోవాలి కదా నిశ్చయంగా. అలా తెలుసుకోకుండా గురువు గారి పాటి గురువు గారు ఆత్మ ఆత్మ అని చెప్తూనే ఉన్నారు, కానీ నేను మాత్రం సోండ్ సో మదర్ ఆఫ్ సోండ్ సో బ్రదర్ ఆఫ్ సోండ్ సో సిస్టర్ ఆఫ్ సోండ్ సో అనే ఉంది మనసులో. ఇంకా అది వదలడల్ల, ఆ జిడ్డు వదలడల్ల. అందుకని ఇంకా అక్కడే ఉంటూ ఉంటాం. దీనిపాటికి ఇది ఉంటూనే ఉంటుంది, పుస్తకాలు సీడీలు నోట్స్లు అన్నీ ఉంటూనే ఉంటాయి. నేను మాత్రం ఇక్కడే ఉంటాను మీడిట్లోనే. స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు, ఎట్లంటే ఈ స్లమ్ పీపుల్ అందరికీ కూడా గవర్నమెంట్ ఇళ్ళు కట్టిస్తుంది, ఫ్లాట్ లాగా చిన్న చిన్న ఫ్లాట్స్ అది కట్టిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు ఉండి అక్కడికి పోయి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆ కూవ నది దగ్గరే ఉంటారు, ఆ పక్కనే కాలువ దగ్గర మురికి కాలువ పక్కనే ఉంటారు. వాళ్ళ గుడిసి ఉంటుంది అక్కడ, అది అమ్ముకోవడమో లేకపోతే అద్దెకిచ్చుకోవడమో చేసి ఈ మురికి కాలువ పక్కనే ఉంటారు. ఎందుకంటే మురికి కాలువ వాసన వస్తే కానీ వాళ్ళు నిద్రపట్టదు, కూవ నది పక్కన ఉంటేనే కానీ వాడికి నిద్రపట్టదు, అందుకని ఇక్కడికి వచ్చి ఉంటాడనమాట. అంత చక్కగా ఇల్లు కట్టిస్తే అక్కడ ఉండొచ్చు కదా, ఉండదు. ఇంకొక మహాత్ముడు ఇంకొక ఉదాహరణ చెప్తారు, ఈ చేపల వాసన అలవాటు పడ్డ వాళ్ళకి ఈ చేపలు అమ్ముకునే వాళ్ళు ఒకరోజు ఎక్కడికో వెళుతున్నారట రైల్లో, వెళుతుంటే వాళ్ళ పక్కన మల్లెపూల బుట్టలు ఉన్నాయట, మల్లెపూల బుట్టలు, మల్లెపూలు పార్చి వెళ్తుంటాయి కదా, ఆ మల్లెపూల బుట్టల వాసన వాళ్ళకి పట్టలే. ఆ చేపలు అమ్ముకునే వాళ్ళకి అబ్బా మల్లెపూల అని అనుకుంటున్నారు. ఆ మల్లెపూల వాసన రాకుండా అంటే ఏం చేయాలంటే చేపల బుట్టలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ చేపల బుట్టల మీద కాసి నీళ్లు చల్లుకున్నారట. నీళ్లు చల్లేదంటే ఇంకా ఎక్కువ వాసన వస్తుంది కదా, అందుకని చేపల బుట్టల మీద నీళ్లు చల్లుకొని ఆహా ఎంత మంచి వాసన అనుకున్నారు. అట్లా ఉంటుంది మన కథ. గురువు గారు చెప్తూ ఉన్నా కూడా ఒకటో అధ్యాయం అయిపోయింది, రెండో అధ్యాయం అయిపోయింది, మూడో నాలుగో ఇవి అయిపోయినాయి, ఐదు కూడా సగం అయిపోయిందండి, రెండో కోర్సు అండి పైగా అని అన్నాం అనుకోండి, ఎంతవరకు మనం జీర్ణం చేసుకున్నాం ఈ విషయాన్ని? అహంకారం వదిలిపెట్టామా, అజ్ఞానం వదిలిపెట్టామా? ఏం అర్థం చేసుకుంటున్నాను నేను? అది తద్బుద్ధయ తదాత్మాన, చదవాలి చదివిందాన్ని వంట పట్టించుకోవాలి. పాఠాలు ఏమన్నా వంట పడుతున్నాయా నీకు? స్కూల్కి వెళుతున్నావు అంటారు కదా పిల్లల్ని, పాఠాలు ఏమన్నా వంట పడుతున్నాయా అంటే వంట చేస్తున్నావు కాదు వంట పడుతున్నాయా అని. అలాగే ఆత్మ విషయం ఏమన్నా వంట పట్టిందా నీకు? ఇంకా నేను నేను దేహాభిమానంలోనే ఉన్నావా? వదిలిపెట్టు. తదాత్మాన తర్వాత సన్నిష్ట. అందుకని తదాత్మాన అంటే ఏమిటి? ఆత్మయందే తాను ఎప్పుడూ ఆ చింతనలోనే ఉండడం, ఆత్మను మరచిపోకుండా ఉండడం, తాను ఆత్మనని మరచిపోకుండా ఉండడం. ఎప్పుడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, తింటున్నా నడుస్తున్నా మాట్లాడుతున్నా చూస్తున్నా పడుకున్నా ఏం చేస్తున్నా సరే, అవి 18 అనుకున్నాం మొదలు, 18 కాదు 13, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ మొత్తం 13. ఈ 13 ఎప్పుడు మనసులో ఉంటూనే ఉంటాయి. బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. నతాతో నమాత న బంధుర్న దాత, నతాత మాత పిత బంధు ఇవన్నీ కూడా వేషాలు, నిజం కాదు. గురువు గారు ఇట్లా చెప్తే మనకు నమ్మ శక్యం కాదు, కానీ ఇది పరమ సత్యం. అర్థం చేసుకుంటే పరమ సత్యం, అర్థం చేసుకోకపోతే కష్టం. సరే నిరుధ్యాసనం ఈ విధంగా చెయ్యాలి. తదాత్మాన సన్నిష్ట. సన్నిష్ట అనేది సన్యాసికి మరొక పేరు. దాని ఎందే నిష్టతో ఉండడం, దాని ఎందే ఆత్మస్వరూపమునందే ఉండడం సన్నిష్ట అన్నారు. ఆత్మ లక్ష్యార్థ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. నేను అహంకారం అనేది నేను కాదు, అహం నేను, ఆత్మని సత్యదాత్మని అని తెలుసుకుంటాడు. తన్నిష్ట తన్నిష్టా సహజంగానే వచ్చేస్తుంది. ఆత్మని నేను అనేటువంటి దానికేం కష్టపడక్కర్లేదు, దానికేమీ కష్టపడవసరం లేదు అని అర్థం. తర్వాత శ్లోకం, ఆత్మని ఆశ్రయించి ఆత్మను తెలుసుకోవడం కోసమే గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్తే శాస్త్రం వలననే మనకి జ్ఞానం వస్తుందని చెప్పి శాస్త్రాన్ని ఆశ్రయించి, శాస్త్రం ఏమంటుందంటే నన్ను ఆశ్రయిస్తున్నావు మంచిదే, నీవు ఆత్మని ఆశ్రయించు అంటుంది శాస్త్రం, అప్పుడు నేను నన్ను ఆశ్రయిస్తాను, నేను ఎవరిని ఆశ్రయించకుండా నన్ను నేను నా మీదనే ఆశ్రయించుకుంటాను, ఆశ్రయపడతాను, ఆధారపడతాను. అది సెల్ఫ్ డిపెండెన్స్ అంటారు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే గాడ్ వరల్డ్ డిపెండెన్స్ టు గాడ్ డిపెండెన్స్, గాడ్ డిపెండెన్స్ టు సెల్ఫ్ డిపెండెన్స్, సెల్ఫ్ డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్. ఇప్పుడే జరుగుతున్న ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, 70వ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. ఇక్కడ మాత్రం ఇండిపెండెన్స్ రావడంలా మనకు, ఆత్మని నేను ఎప్పుడు స్వతంత్రంగానే ఉన్నాను, నేనెవరి చేత బంధింపబడలేను, బంధింపబడను ఎన్నటికీ, అంటే నాకు ఎవరు దుఃఖాన్ని ఇవ్వలేరు. దుఃఖం మనసులో ఉంటూ ఉంటుంది, అది మనసు బాధ. మనసుకి ఎప్పుడు అంటే ఏదో ఒకటి ఎన్నున్నా దానికి తృప్తి లేదు, ఏదో ఒకటి ఎప్పుడూ ఒక అది లేదు ఇది లేదు అంటూనే ఉంటుంది, దానికి మహా జిడ్డు మనస్సు. అందుకని మనసా నీ పని ఇంతే, నీ జన్మ ఇంతే, ఇట్లాగే ఉండిపో అని చెప్పి మనస్సును నేను కాదని చెప్పడమే ఆత్మజ్ఞానం. మనస్సుతో మమైకం అయిపోకూడదు. మనం అయిపోతాం, ఒకటై పోతాం మనస్సుతో, అయిపోయి బాధపడతాం. ఆ మనస్సుని నేను కాదు అని చెప్పి వేరుగా చూడాలి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని ధైర్యంగా చెప్పగలగాలి. ఆ మనస్సులో వచ్చే గందరగోళాలన్నీ చూస్తూ ఉండాలి. ఓహో ఇట్లాగా, ఇవాళ ఎలా ఉన్నావా, ఎట్లా ఉన్నారండి అని అడగాలి మనస్సుని. ఇవాళంతా కుశలమేనా, ఏం కుశలని అడుగుతారు అంటుంది. ఓహో ఓర్చుకో అని చెప్పాలి మనస్సుకి. అలా చెప్పాలి. మనస్సుని వేరుగా చూడటం నేర్చుకోవాలి. ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. నీ మనస్సుని నీ మాట్లాడు, నీ మనస్సుతోనే. ఏమిటి ఇవాళ మహా గొడవ చేస్తున్నావు, ఏమిటి ఇట్లా ఉన్నావు ఇవాళ, బాగా కోపంగా ఉన్నట్టున్నావే, విసుగు పడుతున్నావే, డిప్రెషన్గా ఉందా అని మనస్సుతో మాట్లాడాలి. అలవాటు చేసుకోండి అట్లా మాట్లాడటం. అప్పుడు తెలుస్తుంది మీకు మనస్సు అంటే ఏమిటో. మనస్సుని వేరుగా అడ్రస్ చేయాలి మనం. అది చేయడం నేర్చుకుంటే, చిన్నగా అలవాటు పడితే మనస్సుతో ఒకటి కాకుండా మనం సాక్షి రూపంగా ఆ మనస్సుని జరిగేవన్నీ కూడా, ఆ ఊగులాటలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది మార్చలేరు మీరు, పూర్తిగా మార్చలేరు. అది నేను కాదు అని తెలుసుకోవాలి. అది తన్నిష్ఠ అంటే. తర్వాత శ్లోకం, అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ తన్ సత్పరాయణుడై పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని, ఆ ఆత్మ నేనే అని తెలుసుకొని అదే చింతనలో ఉంటూ దాని యందు ఎటువంటి సందేహం లేకుండా ఆత్మ నేనే అనే జ్ఞానం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడట, ఏ విధంగా ఉంటాడని చెప్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత 18వ శ్లోకంలో విషయం చెప్తున్నారు. అందరి యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడు ఆ జ్ఞాని. ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఆయన మనస్సు, ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఏ విధంగా స్పందిస్తుంది విషయాలకి, మనుషులను చూసి, ప్రపంచాన్ని చూసి, ఆ జ్ఞాని యొక్క మనసు ఎలా ఉంటుంది అనే దానికి చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకం 18. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చునిచైవ స్వపాకేచ పండితాశ్రమదర్శినః. అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూ నగతాసూంచ నాను శోచంతి పండితాః అని కృష్ణ పరమాత్మ యొక్క మొదటి శ్లోకం. ఆయన బోధన స్టార్టింగ్ అక్కడ అనమాట. 2వ అధ్యాయం 12వ శ్లోకం నుంచి పండితులైన వాళ్ళు శోకించరు అన్నాడు. ఆ పండితులంటే ఎవరు అని చెప్పారు. ఆత్మజ్ఞానులే పండితులని చెప్పారు. ఆ 2వ అధ్యాయంలో చెప్పిన పదం ప్రతిజ్ఞావాక్యం, పండితులంటే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు అని చెప్పి, ఈ ఆత్మ అంటే ఏమిటని చెప్పారు, ఆత్మను ఎలా తెలుసుకోవాలో చెప్పారు. 2వ అధ్యాయంలో పూర్తిగా చెప్పి 3వ అధ్యాయంలో కూడా చెప్పారు. కర్మయోగ సాధనం ద్వారా తెలుసుకోవాలని, గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదవాలని చెప్పి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ అని చెప్పి అలా తెలుసుకున్న వాళ్ళు పండితులైనారు. పండితులంటే మనం హిందీ పండిట్, తెలుగు పండిట్ అంటాం, ఆ పండితులు కాదు. ఇక్కడ పండా అంటే జ్ఞానం. అస్య అస్తి, ఎవరికైతే ఉన్నదో ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆ వ్యక్తిని పండితుడు అంటారు. పండా అస్య అస్తి ఇది పండిత. ఆత్మజ్ఞానం ఉన్నవాడే పండితుడు. మిగతా వాళ్ళంతా కూడా తెలుగు పండితుడు, హిందీ పండితుడు, సంస్కృత పండితుడు, ఆ యొక్క సబ్జెక్టుల పండితులు వాళ్ళు, కానీ ఆత్మ విషయంలో పండితులు కాదు. మనకి ఇక్కడ కావాల్సిన విషయం ఏమిటి, ఆత్మ విషయం. కనుక ఆత్మాన్ని తెలుసుకున్నవారు పండితులు అన్నారు ఇక్కడ. పండితాః సమదర్శినః, సమదర్శనం కలిగి ఉంటారు, సమదృష్టి కలిగి ఉంటారు. వారి దృష్టి అంతా కూడా సమంగా ఉంటుంది. ఏ ఏ విషయాల్లో సమంగా ఉంటుంది చెప్తున్నారు. ఉదాహరణకి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. బ్రాహ్మణులు ఉంటారు, విద్యను బాగా చదువుకొని వేదాలు చదువుకొని అధ్యయనం చేసి పారాయణం చేసి ధనాపాటి అయిన వాళ్ళు చెప్తూ ఉంటారు, చక్కగా మంత్రాలు చెప్తుంటారు, అన్ని శాస్త్రాలు చదివి బ్రాహ్మణులు. బ్రాహ్మణుడైన వాడు పేదరికాన్ని ఆహ్వానించాలి, పేదరికంతో జీవించాలని కోరుకొని మరీ జీవిస్తాడు బ్రాహ్మణుడైన వాడు. బ్రాహ్మణులు భోగాలను ఆశించకూడదు లెక్క ప్రకారం. వర్ణం, ఆ వర్ణ ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ వర్ణం ప్రకారం బ్రాహ్మణుడైన వాడు తత్వగుణ సంపన్నుడు కదా బ్రాహ్మణుడు అని చెప్పాం, ఎస్ఆర్టీ అన్నాం కదా 4వ అధ్యాయంలో. తత్వగుణ ప్రధానుడు బ్రాహ్మణుడు. తత్వగుణం వలన ఏముంటుంది బుద్ధి వాళ్ళకి ఎప్పుడు, అది తెలుసుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది వినాలి, ఇది చదవాలి, జ్ఞానం మీద ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. జ్ఞానం మీద ధ్యాస ఉన్న వ్యక్తికి భోగాల మీదకి మనస్సు పోలేదు. భోగాల మీదకి మనసు పోయిన వాడికి జ్ఞానం మీద మనసు పోదు. అందుకని బ్రాహ్మణ వర్ణంలో పుట్టిన వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందడం కోసం పేదరికాన్ని ఆహ్వానించాలి. పేదరికంగా పేదరికంలో ఉండడమే, ధనము ఆస్తులు పాస్తులు ఇవన్నీ కోరుకోకూడదు. ఎవరైనా బ్రాహ్మణుడిగా జీవించవచ్చు. ఎవరైతే పేదరికంలో జీవించాలని కోరుకుంటాడో, భోగాలు భోగ లాలసలు వద్దనుకుంటాడో వాడు బ్రాహ్మణుడు. అప్పుడు ఆ వ్యక్తికి చక్కని మనస్సు లభిస్తుంది చదవడానికి. విద్యార్థి చే త్యజే ధనం, ధనా సుఖం సుఖం సుఖార్థితే చే త్యజే విద్య అన్నారు. నీకు సుఖం కావాలని కోరుకున్నావు అంటే విద్యను వదిలిపెట్టుకో. విద్య కావాలని కోరుకున్నావా, సుఖం వదిలిపెట్టుకో. సుఖం కోరుకునే వాడికి సుఖార్థిన కుతో విద్య, ఎక్కడి నుంచి వస్తుంది విద్య? విద్యార్థిన కుత సుఖం, చదువుకోవాలనుకున్న వాడికి సుఖం ఎక్కడ ఉంటుంది? కంఫర్ట్స్ ఉండవు. కష్టపడి చదవాలి, గోల్డ్ మెడల్ రావాలంటే ఎంత కష్టపడాలి. సిల్వర్ మెడల్ వచ్చేటప్పటికే 30 తిప్పలు 3 తెరువులు నిండి దాగాం. ఒక సిల్వర్ మెడల్ వచ్చేటప్పటికే ఏమీ తెలియకూడదు. కష్టపడకుండా విద్య రాదు, కష్టపడితేనే వస్తుంది. అదేవిధంగా ఈ బ్రాహ్మణులైన వాళ్ళు విద్యను చదువుకొని విద్యను నేర్చుకొని ఆ విద్యని వలన వినయాన్ని సంపాదించుకుంటారు. విద్యా దదాతి వినయం, ఎప్పుడైతే విద్య ఉంటుందో ఆ విద్య వలన వినయం వస్తుంది. అందుకే నమస్కారం చేస్తాం. ఒకరికి ఎందుకు నమస్కారం చేస్తాం? వినయంతో ఎందుకు నమస్కారం చేస్తాం? నాకు చాలా విషయాలు తెలియదు అని ఒప్పుకుంటున్నాం అన్నమాట. అవతల వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచుతున్నాం తలా? ఆయనకు ఎక్కువ తెలుసు, ఆయన జ్ఞాని, ఆయన పండితుడు, ఆయనకు చాలా జ్ఞానం ఉంది, నాకు తెలియదని అంగీకరించడమే నమస్కారం. అందుకే దేవుడి దగ్గర నమస్కారం చేస్తాం, గురువు దగ్గర నమస్కారం చేస్తాం, మహాత్ముల ముందు నమస్కారం చేసేది కారణం అదే. నాకు నీకు తెలిసినంత జ్ఞానం నాకు లేదు, నేను అంగీకరిస్తున్నాను అని వంగి నమస్కారం చేయడం మన యొక్క వినయాన్ని తెలియజేస్తుంది. మనం ఎంతెంత చదువుకుంటామో అప్పుడు అంతంత తెలియదని మనకు తెలుస్తుంది. చదువుకున్న వాడికే తనకి ఎంత తెలియదో ఎంత చదువు రాదో తెలుస్తుంది. చదువు రాని వాడికి ఏం తెలుస్తుంది? చదువుకున్న వాడికే కదా తెలుస్తుంది, చదువు రాని వాడికి తెలియదు. అందుకే చదువుకున్న వాడికి తెలుసు ఎంత చదువుకోవాలి, ఎంత ఉన్నది అని చెప్పి వినయంగా ఉంటాడు. వినయ సంపన్ని, విద్యా సంపన్నం, వినయ సంపన్నుడు అటువంటి బ్రాహ్మణుడు అంటే పూజార్హుడు అని అర్థం. చాలా గొప్పవాడు, గౌరవించదగిన వ్యక్తి. ఒకటి ఉదాహరణ, బ్రాహ్మణి వారి యందు ఎలా ఉంటాడు ఈ యొక్క జ్ఞాని? సమం దృష్టితో ఉంటాడు. గవి, గవి అంటే ఆవు, ఆవు సాధు జంతువు. ఆవు గోవు అన్ని పుణ్యక్షేత్రాలు అందులో ఉంటాయని చెప్పి మనం దాన్ని అంతా తాకుతాం, తాకి తలకు కళ్ళకు అద్దుకుంటాం. కారణం ఏమిటంటే దాని కామధేను, అన్ని దేవతలు ఆ శరీరంలో ఉంటారనే భావన. ఆ ఆవుకి అంత విలువనిస్తాం మనం. మొన్న ఒక ఆర్టికల్ చూశాను పేపర్ లో, పుణ్యకోటి అని ఆవు కథ చదువుతాను చూస్తారా, పులి నేను తింటాను నిన్నంటే ఆవు ఏమంటుంది, మా మా దూడకి పాలు ఇచ్చేస్తాను అని చెప్పి అంటుంది. అటువంటి కథ అంతా విన్నాం కదా. ఆవు గురించి వ్యాసం రాయమనే వాళ్ళు చిన్నప్పుడు మమ్మల్ని, మీరు రాశారా, ఆవు సాధు జంతువు అని మొదటి మొదలై స్టార్టింగే, ఆవు పాలు ఎంత మంచిది, ఆవు గురించి రాయాలి, వ్యాసం రాయాలి, చాలా బాగుంటుంది. కనుక ఆవు అనేది చాలా ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి జంతువుల్లో పవిత్రమైనది అని చెప్పి అందరం గౌరవిస్తాం ఆవు. తర్వాత హస్తి, హస్తి అంటే ఏనుగు. ఏనుగు కూడా ఒక జంతువు, దానికి అనేక చాలా శక్తి ఉన్నది, బలం ఉన్నది. ఆ ఏనుగును కూడా మనం ఐరావతం అంటాం, దాన్ని పూజిస్తాం, ఆవుని పూజిస్తాం, బ్రాహ్మణ్ణి పూజిస్తాం, ఏనుగుని పూజిస్తాం. ఇంద్రుడి యొక్క వాహనం ఐరావతం. ఆ ఏనుగు అనేటువంటిది వినాయకుడికి ప్రతీకం అంటాం. కనుక ఈ విధంగా ఏనుగుని కూడా మనం గౌరవిస్తాం, బ్రాహ్మణుని గౌరవిస్తాం, ఆవుల్ని గౌరవిస్తాం, ఏనుగుని గౌరవిస్తాం. ఇంకా ఎవరు తర్వాత రెండో లైన్లో, శుని. శుని అంటే కుక్క. ఈ కుక్క కుక్క కూడా ఒక జంతువే కదా. అయితే ఆవు అంత పవిత్రం కాదు అనే భావన మనం పెట్టుకున్నాము ఇవన్నీ కూడా. ఆ కుక్క అనేటువంటి దాని స్వభావం, అది పుట్టుగా అది వేరు, ఆవు వేరు, జన్మలో డిఫరెన్స్ ఉంది. ఆవుకి ఇచ్చినంత విలువ కుక్కకి ఇవ్వం. కుక్క విశ్వాసానికి ప్రతీకం, విశ్వాసానికి నమ్మకానికి కుక్క ప్రతీకం కదా. అటువంటి కుక్క అని మనం అందరి దగ్గరికి తీసుకోకూడదు. ఇప్పుడు అందరి దగ్గర తీసుకుని మన ఊళ్ళో గుర్తుపెట్టుకుంటారు. శాస్త్రం ప్రకారం కుక్కని మనం తాకకూడదు. కుక్క పెంచుకోవాలనుకుంటే ఇంట్లో చూడచ్చు, పెరట్లో పెరగాల్సిందే కానీ అది కూడా ఉండకూడదు. ఉంటే ఒకవేళ పెంపుడు కుక్కలు ఉంటే వాటికి స్నానం చేయించడం తాకడం చేయకూడదు అసలు యాక్చువల్గా శాస్త్రం ప్రకారం. ఎందుకంటే దానికి వెంట్రుకలు ఉంటాయి, వెంట్రుకలన్నీ రాలుతూ ఉంటాయి, ఇంట్లోనే రాలుతాయి, ఇంట్లోనే ఆహారంలో వచ్చేస్తే నీకు అనారోగ్యం. ఈ సంగతి తెలియక పెంపుడు కుక్కలు ఉంటే మంచిది, పిల్లలకి ఇమోషనల్ సపోర్ట్ అని చెప్పి ఇంట్లో పిల్లలు లేరు కదా, అందుకని ఇంకొక పెంపుడు కుక్కను పెంచుకుంటారు. ఈ పిల్లవాడు అప్పుడు కుక్క, ఈ కుక్క పిల్లవాడు పిల్లవాడు కుక్క ఆడుకుంటుంటారు. ఇద్దరు నలుగురు పిల్లలు ఉంటే కుక్కలతో పనే ఉంది, పిల్లులతో పనే ఉంది. అవి లేక ఇప్పుడు పిల్లలు కుక్కలు అన్ని పెంచుకుంటున్నారు ఇంట్లో. అది కనుక ఇటువంటి కుక్క అనేటువంటిది కూడా ఒక జంతువు. ఇప్పుడు బ్రాహ్మణుడు, ఏనుగు, ఆవు, కుక్క వీటన్నిటి అంటే సమదర్శనం, అందరూ సమానమే అనే భావన. ఈ కుక్క మాంసం తినేవాడు ఒకడు ఉన్నాడు, స్వపాక. స్వపాక అంటే కుక్కని మాంసాన్ని వండుకొని తినేవాడు. ఎంత నీచం అది, వాడిని అసహించుకుంటాం మనం మామూలుగా. ఆ మాట వింటేనే మనకి యావగింపుగా ఉంటుంది, తట్టుకోలేము. ఆ మాటనే వినలేము, తట్టుకోలేము. కానీ వాడి పక్కన కూర్చొని వాడితో మాట్లాడతామంటే ఎట్లుంటుంది, మాట్లాడలేము. కానీ జ్ఞాని ఆ బ్రాహ్మణుడి యందు ఆత్మని, ఈ గోవు ఎందున్న ఆత్మని, ఏనుగునందు ఉన్న ఆత్మని, కుక్క ఎందున్న ఆత్మని, కుక్క మాంసం తినేవాడి ఎందు కూడా అదే ఆత్మ ఉన్నది, నాలో ఏ ఆత్మ అయితే ఉన్నదో వీరందరి ఎందు కూడా అదే ఆత్మ ఉన్నది అనే ఆత్మే సమం, సమదర్శనం, ఆత్మదర్శనం. వీటి అన్నిటి ఎందు కూడా ఆత్మనే దర్శిస్తూ ఉంటాడు ఎప్పుడు. వాటిట్లో తేడాలు ఉండొచ్చు, వాటి వాటి స్వభావం ప్రకారం. ఆవు స్వభావం ఆవుది, ఏనుగు స్వభావం ఏనుగుది, కుక్క స్వభావం కుక్కది, కుక్క మాంసం తినేవాడి స్వభావం వాడిది, బ్రాహ్మణుడి స్వభావం బ్రాహ్మణుడిది. అయినంత మాత్రాన ఆత్మ ఒక్కటే కదా, ఆత్మలో ఏమైనా మారుతుందా? ఆ సమం ఏకం ఆత్మ ఒక్కటి తెలుసుకున్నవాడే జ్ఞాని. శరీరాలు వేరు, రూపాలు వేరు, హెచ్చు తగ్గులు ఉండదు, కానీ ఆత్మని దర్శిస్తాడు. అందులో ఉన్నది ఆత్మ, ఇందులో ఉన్నది ఆత్మ అని చెప్పి వాటన్నిటి ఎందు కూడా ఆత్మ దర్శనాన్ని కలిగి ఉన్నవాడు జ్ఞాని. పండితాః సమదర్శినః ఆత్మదర్శినః. ఎవరి ఎందు? బ్రాహ్మణుడి ఎందు, ఆవునందు, ఏనుగునందు, కుక్క ఎందు, కుక్క మాంసం లేనివాడి ఎందు కూడా ఆత్మని దర్శించేవాళ్లే పండితులు అన్నాడు, జ్ఞానులు. ఇక్కడ సమ అంటే ఒకటిగా చూడటం. ఏమండి అలా చూస్తే తప్పు కదా అని పూర్వపక్షి అడుగుతాడు ఎవడన్నా. ఏమిటంటే సమంగా ఎట్లా చూస్తామండి, వాళ్ళు వీళ్ళు తేడా లేదా, అందరు ఒకటిగా చూడటం తప్పు కదా, పాలు పాలుగా చూడాలి. అలా చూస్తే గౌతమ స్మృతి చెప్తుంది, సమసమాభ్యాం విషమ సమే పూజాత. ఆ బ్రాహ్మణుడు కూడా ఏకవేది, ద్విలేది, త్రివేది అనే దాని ప్రకారం వాళ్ళని పూజించాలే, కానీ ఎక్కువ వాడికి తక్కువ దక్షిణ ఇవ్వకూడదు, తక్కువ చదువుకున్న వాడికి ఎక్కువ దక్షిణ ఇవ్వకూడదు. డొనేషన్లు ఇస్తారు, 20,000 to 30,000 ఇస్తే వాళ్ళకి ఫ్రంట్ సీట్ ఇవ్వాలి, అందుకని వెనక్కి కూర్చోబెట్టకూడదు వెళ్ళికి. దాని ప్రకారం వాళ్ళకి విలువ ఇవ్వాలి, ప్రోటోకాల్ అంటారు కదా, అలా ఉండాలి. కానీ ఇదంతా సమానమైన దృష్టి అంటే తప్పు కదా అంటే ఆత్మ దృష్టితో చూడాలి, కానీ మనం మిగతా దృష్టి కాదు ఇక్కడ. ఆత్మదృష్టితో సమం అని అర్థం ఇక్కడ. కనుక ఇప్పుడు బ్రాహ్మణుడేమో సత్వగుణానికి ప్రధానం, ఆవు రజోగుణానికి ప్రధానం, రజోగుణ ప్రధానం, ఏనుగు తమో గుణానికి ప్రతీకం. బ్రాహ్మణుడు చెప్పింది ఎందుకు, సత్వగుణం ఉన్నటువంటి బ్రాహ్మణుడైనా, రజోగుణం ఉన్నటువంటి ఆవు అయినా, తమోగుణం ఉన్నటువంటి ఏనుగైనా కూడా, ఇంకా తమోగుణం మరీ నీచంగా అంటే ఈ ఏనుగు కన్నా కూడా ఇంకా నీచమైన గుణం, తమోగుణం మరీ లీస్ట్ అన్నమాట. ఇంకా దాంట్లో ఈ యొక్క కుక్క మాంసం తినేటువంటి వాళ్ళు వీళ్ళందరి ఎందు కూడా ఆత్మని దర్శించడమే. శరీర దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. అందుకని శరీరం కొంతమంది వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది, నా ముఖం ఎట్లా ఉందని అర్థంలో చూసుకుంటాం. అర్థంలో ఏం కనపడుతుంది, నా ముఖం ఎట్లా ఉంటే అట్లా కనపడుతుంది. ప్రపంచంలో కూడా అంతే, ఈ వస్తువులు మనం చూసేవన్నీ కూడా మన దృష్టి మీద ఉంటాయి. ఇది గొప్పది, ఇది చెడ్డది అని చెప్పి మనం మనస్సే అక్కడ వ్యక్తం అవుతూ ఉంటుంది. కొంతమందికి ఈ చీరల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, రంగులు, బార్డర్లు, కలర్స్, వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటారు, ఈ చీర బాగుంది, ఎక్కడ కొన్నారు, దానబోతున్నా సరే తెలియని వాళ్ళైనా సరే అడుగుతాం ఎక్కడ కొన్నారు. అందుకని ఎవరెవరు ఏం చీరలు కట్టుకున్నారా అదే ఆలోచిస్తుంటాం ఎప్పుడు కూడా, ఏం డ్రెస్ వేసుకున్నారా, ఎందుకంటే చీరల బుద్ధి చాలా చీరల మీద, డ్రెస్సుల మీదనే ఉంటే మనసు అందరి డ్రెస్సులే చూస్తూ ఉంటాం, ఏం కట్టుకున్నారా ఏమిటని. అలా కాకుండా శరీరం దృష్టి ఉంటుంది కొంతమంది ఎక్కువగా, లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, ట్రిమ్గా ఉన్నారా, హెయిర్ ఎట్లా ఉంది, వాళ్ళ హెయిర్, వారి కాంప్లెక్షన్, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఫిజికల్ అపియరెన్స్ అనమాట. ఎందుకంటే నేను దేనికైతే ప్రాధాన్యాన్ని ఇస్తానో అదే అవతల వాళ్ళంతా కూడా చూస్తాను. నేను దేనికైతే ప్రాధాన్యం ఇస్తానో, శరీరానికి ప్రాధాన్యం ఇచ్చాను అనుకోండి, అవతల వాళ్ళ ఎన్ని శరీరాన్ని చూస్తూ ఉంటాను, ఎలా ఉన్నారు వీళ్ళు కూడా. అదే మనస్సుకి ప్రాధాన్యం ఇచ్చాను అనుకోండి, ఎమోషన్స్కి, మనస్సు, బాధ, ప్రేమ, దయా, దాక్షిణ్యం, అవతల వాళ్ళ ప్రేమ దయా దాక్షిణ్యాలే ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళ మానసిక పరిపక్వతను ఆలోచిస్తాం. మనకు మానసికంగా ఎక్కువగా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని గురించి ఆలోచిస్తాం. అట్లా కాకుండా ఇంటెలిజెన్స్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ రంగులు, బట్టలు, కలర్స్ ఇవన్నీ పట్టించుకోరు. రూపం ఎట్లా ఉన్నా సరే, జుట్టు ఎట్లా ఉన్నా సరే, డజంట్ మ్యాటర్, మనస్సు, ఇమోషన్స్ ఎట్లా ఉన్నా సరే, వీడికి ఎంత నాలెడ్జ్ ఉందా, నాలెడ్జ్ గురించే పట్టించుకునే వాళ్ళు ఎప్పుడు అవసరం వ్యక్తి యొక్క నాలెడ్జ్ని చూస్తుంటారు. అర్థమైందా, మనం ఎట్లా ఆలోచిస్తే అదే చూస్తాం అవతల వాళ్ళలో కూడా. కొంతమంది ఎప్పుడు చీరల గురించే మాట్లాడుతుంటారు, కొంతమంది ఎప్పుడు బాడీ గురించే మాట్లాడుతుంటారు, కొంతమంది ఎప్పుడు ఇమోషన్స్ గురించి మాట్లాడుతుంటారు, కొంతమంది సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతుంటారు. కారణం ఏమిటి, వాళ్ళకి అది ఇష్టం కనుక వాళ్ళు అది మాట్లాడతారు. అదేవిధంగా మన దృష్టి ఎలా ఉంటే ప్రపంచం కూడా అలా కనపడుతుంది మనకు. మనకు అందరి మీద అనుమానం ఉన్నదనుకో, అందరిని అనుమానిస్తూనే ఉంటాం. ప్రపంచంలో అందరూ ఎవరు నమ్మదగిన వాళ్ళు లేరు, వాళ్ళకు అనుమానం, వీళ్ళకి అనుమానం, వీళ్ళని వాళ్ళని తిడుతూనే ఉంటాం. ఎందుకంటే మనం ఎట్లా ఉన్నామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ, మన మనస్సే రిఫ్లెక్ట్ అవుతుంది ప్రపంచంలో. ఇది సైకాలజీ, ఇది చదువుకోవాలి మనం. ఏ పుస్తకంలో ఉంటుందని, ఏ పుస్తకంలో ఉండదు. జీవితమే ఒక పాఠం, జీవితమే ఒక పాఠం నేర్చుకుంటే ఈ జ్ఞాని అయిన వాడు సమదృష్టి కలిగి ఉంటాడు. ఎప్పుడు ఆత్మచింతనలో ఉంటాడు అంత ఆత్మే కనుక ఆత్మనే దర్శిస్తుంటాడు అన్నింటిలో. ఎందుకు చెప్పాను ఇదంతా తీరం దగ్గర నుంచి, శరీరము మనస్సు బుద్ధి ఎందుకు చెప్పాను? జ్ఞాని అయిన వాడు తాను ఆత్మనని తెలుసు కనుక, తన నిజస్వరూపం ఆత్మ కనుక ఈ ప్రపంచం అంతా చూసినప్పుడు ఆత్మే కనపడుతుంది ఆయనకి. ఈ శరీరాలు మనస్సు బుద్ధులు ఇవన్నీ కూడా మాయా ప్రకృతి, వీటిని నిలిపేది ఆత్మతత్వం సత్తు చిత్తు అని జ్ఞానికి తెలుసు. అది లేకపోతే ఇవి ఉండలేవు. అందుకని ఆయన దృష్టి దాని మీద ఉంటుంది. కానీ ఈ చీరలు డబ్బులు అలంకారాలు మనస్సులు బుద్ధులు ఇవన్నీ కూడా మాయా, ఇదంతా కూడా అనిత్యం నిత్య, దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అవన్నీ ఉన్నా కనపడుతున్నా కూడా అంత సీరియస్ గా తీసుకోడు జ్ఞాని. కాసేపు అట్లా ఆలోచిస్తాడు, ఆహా ఓహో అంటారంతే. మనస్సు లోపల ఆత్మ మీదనే ఉంటుంది చింతన ఆల్ ద టైం. తల్లికి ఎట్లాగైతే పనులు ఇంటి పనులు అన్ని చేస్తున్నా కూడా పసిబిడ్డ మీదనే ఉంటుంది మనస్సు అంతా. ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలి, వాడు ఏం చేస్తున్నాడో, నిద్రపోయినాడో లేదో, ఈ పని చేస్తూనే ఉంటుంది మనస్సు అంతా అక్కడ ఉంటుంది. జ్ఞానికి కూడా అంతే. వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా, అందరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనస్సు ఎప్పుడు కూడా ఆత్మ చింతనలోనే ఉంటుంది, ఆత్మతోనే లీనమై ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆ మనస్సు ఆ దానిలో నుంచి బయటికి రాదు. అది ఇక్కడ శ్లోకం యొక్క అర్థం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి ఆవునందు, హస్తిని ఏనుగునందు, శుని కుక్కయందు, స్వపాచేచ కుక్క మాంసం తినేవాడి అందు, ఆత్మను దర్శించేవాడే పండితుడు అన్నాడు. అర్థమైందా? తర్వాత శ్లోకం. ఇహైవ తర్జిత సర్గ, ఇహైవ తర్జిత సర్గ, ఏషాం సామ్యే స్థితం మనః. నిర్దోషం హి సమం బ్రహ్మ. తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః. ఆత్మ అసంగః అని తెలుసుకొని ఆ ఆత్మని నేనే, నాకు దేనితో కూడా సంబంధం లేదు అని తెలుసుకొని సర్వత్రా ఆత్మనే దర్శిస్తూ ఎటువంటి భేదం లేదు, ఈ సమదర్శనమే ఉన్నతమైనది, అలా చూడకుండా ఈయన వేరు ఆయన వేరు అది వేరు ఇది వేరు అని చూస్తే విషమ దర్శనం. అది సమమైన ఆత్మని చూస్తే, ఇప్పుడు బల్బును చూస్తున్నాం, ఫ్యాన్ చూస్తున్నాం, బల్బు ఫ్యాన్ కాదు, ఫ్యాన్ బల్బు కాదు, మైకు బల్బు కాదు, బల్బు మైకు కాదు, కానీ ఈ మూడింటి యందు ఉన్నది ఏది సమంగా? ఎలక్ట్రిసిటీ. అది ఒక్కటే. అది గొప్పదే ఈ బల్బు ఫ్యాను గొప్పదా? ఎలక్ట్రిసిటీ గొప్ప. అదేవిధంగా ఆత్మే అన్నిటి యందు ఉన్నది, ఒక్కటే ఆత్మ. ఆ దృష్టి గొప్ప దృష్టి. అలా కాకుండా ఈ బాహ్యమైనటువంటి వేరువేరుగా ఉండేవి అనిత్యమైనవి, బల్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఫ్యాన్లు వస్తుంటాయి పోతుంటాయి. ఎలక్ట్రిసిటీ వస్తుంటుంది పోతుంటుంది అది వేరు బల్బులో, కానీ ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. మన ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చి రాకపోవచ్చు ఎలక్ట్రిసిటీ, కానీ ఎలక్ట్రిసిటీ ప్రధానం, అందులో మార్పు ఉండదు. 1000 వాట్స్ బల్బా, 100 వాట్స్ బల్బా, 0 వాట్స్ బల్బా, నీ బల్బును బట్టి ఎలక్ట్రిసిటీ కాంతిస్తూ ఉంటుంది, కానీ ఎలక్ట్రిసిటీలో మార్పు లేదు. అదేవిధంగా ఆత్మ కూడా ఎలక్ట్రిసిటీ లాంటిది, శరీరాలు బల్బు లాంటివి. కొన్నేమో ట్యూబ్ లైట్లు, కొన్నేమో 0 వాట్ బల్బు, కొన్నేమో నియాన్ లైట్స్ మాదిరి. ఇట్లా అర్థం చేసుకోవాలి, చేసుకొని చింతన చేస్తూ ఉండాలి. ఇలా చింతన చేయకుండా ఎప్పుడు ఇంటి గురించి, సాంబారు గురించి, రసం గురించి, స్వీట్స్ గురించి, తిండి గురించి, చీరల గురించి, ఆభరణాల గురించి, ఈ దీనికే సరిపోతుంది మన జీవితం అంతా. వీటికోసం కొంచెం సరిపోతుందా? కొంతేమో వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, ఆవిడ ఇట్లన్నది, ఆయన ఇట్లన్నాడు, బంధువులు ఇట్లన్నారు, ఇంట్లో వాళ్ళు ఇట్లన్నారని చెప్పి దీనికి సరిపోతుంది కొంత సమయం. మిగతా అసలు తింటానికి నిద్రపోవడానికి చాలా సమయం సరిపోతుంది. ఇక చదవడానికి ఎక్కడుందని టైము ఎట్లా ఉంటుంది? టైం మనస్సుకే అనవసరమైన ఆలోచనలు, పనుల అనవసరమైన పనులు, అక్కర్లేని పనులు. ఇంకా ఆత్మని గురించి చదివేయడానికి టైం ఎక్కడుంది మనుషులకి? అందుకని ఆత్మ చింతన చేసేవాడికి ఇదే ఆత్మ పరాయణ, ఆత్మనిష్ట, తదాత్మాన అని చెప్పిన వాడికి వీటన్నిటి మీద కూడా మనస్సు పోతుందా? టైం ఉంటుందా అసలు? ఆత్మచింతనలోనే శాస్త్రం చదువుకునే వాడికి ఇది ప్రధానమా? ఏదో ఉన్నది తింటాం, బట్టలు ఉన్నవి కట్టుకుంటాం, ఉన్న నీడ ఎక్కడ ఉన్నదో అక్కడ ఉంటాం, అంతేగాని దానికోసం పెద్దగా సమయాన్ని వృధా చేసుకో. అర్థమైందా? వివేకం కలిగిన వాడు, తెలియగలవాడు ఎవ్వడు వృధా చేసుకోడు. అవి అనిత్యం, జ్ఞానం నిత్యం. కానీ 99 పాళ్ళు, 99 పాళ్ళు పీపుల్, జనలు అవివేకులు. ఎంతో జన్మ జన్మల పుణ్యం ఉంటేనే ఈ వివేకం కలుగుతుంది. ఆ ధనం కోసమే పాపులాడుతుంటారు, ఈ అశాశ్వతమైన శరీరం కోసమే సమయాన్ని వెచ్చిస్తుంటారు. వాళ్ల గురించి, వీళ్ల గురించి లోకాభిరామాయణం, అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటారు. బుద్ధి ఉన్న వాళ్ళు, వివేకం ఉన్న వాళ్ళు ఎవరు వృధా చేసుకోరు సమయాన్ని. దీనికి ప్రాధాన్యం ఇస్తారు. అజ్ఞానులేమో దానికి ప్రాధాన్యం ఇస్తారు. అవివేకులు వాటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు, ఈ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వరు. క్లాసుకు రావాలంటే ఇది ప్రధానం, ఇది జీవితంలో ముఖ్యం అనేటటువంటి స్థితికి రావాలి మనిషి. అలా కాకుండా మన ఇంటి సమస్యలు, శరీర సమస్యలు, అసలు ఇవి సమస్యలుగానే ఉండవు. ఇది ప్రధానం అయినప్పుడు అవి సమస్యలుగానే అనిపించవు. అసలు ఏ ఒక్క కారణం దొరకదు క్లాసు మిస్ అవ్వడానికి మనకిప్పుడు. అవన్నీ కూడా తర్వాత నేనండి, నాకు క్లాసు ముఖ్యం. క్లాసు ఉన్నప్పుడు ఇంకా నేను ఎక్కడా ఉన్నాను, క్లాసులోనే ఉంటాను. అంతటి స్థితికి రావాలి మనిషి. అలా వచ్చినప్పుడే జ్ఞానం వస్తుంది, కానీ అంత తేలిగ్గా రాదు, అంత తొందరగా రాదు జ్ఞానం. మనం ఎంత శ్రద్ధ పెడితే అంత వస్తుంది మనకి కదా. అందుకని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో చూడండి, ఎవరైతే ఈ విధంగా ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో, ఏషాం సామ్యే స్థితం మనః, ఎవరి మనస్సు అయితే సామ్యే స్థితం మనః, మనస్సు సామ్యమైనటువంటి ఆత్మయందు. జీవన్ముక్తి అంటే ఏమిటనేది ఈ శ్లోకం మనకు నిరూపిస్తున్నది. జీవన్ముక్తి ఏమిటి అనేది, ఏమిటి ఆ జీవన్ముక్తి అంటే, నిర్దోషం హి సమం బ్రహ్మ. ఎవరైతే దోషం లేనటువంటి నిర్దోషం సమం బ్రహ్మ తెలుసుకుంటారో, ఏషాం మనః సామ్యే స్థితం. ఏషాం ఎవరి యొక్క మనః మనస్సు సామ్యే సమమైనటువంటి బ్రహ్మమునందు స్థితం నిలిచి ఉంటుందో, నిలిచి ఉంటుందో అంటే తెలుసుకుని ఉంటుందో, జ్ఞానం పొంది ఉంటుందో వారి మనస్సునందు. తర్వాత ఎటువంటి బ్రహ్మ ఈ బ్రహ్మము? సామ్యం బ్రహ్మ అంటే, సమం బ్రహ్మ అంటే నిర్దోషం బ్రహ్మ. దాంట్లో ఎటువంటి దోషమే లేదు, దోషం లేనటువంటి బ్రహ్మ. దుఃఖ విస్తృతం లేదు, అతృప్తి లేదు, బంధం లేదు, 3 దోషాలు లేవు, జనన మరణాలు లేవు, వ్యాధి లేదు, ముసలితనం లేదు, రాగద్వేషాలు లేవు, కామక్రోధాలు లేవు ఈ బ్రహ్మమునందు. అంటే ఆత్మయందు, బ్రహ్మ అంటే ఆత్మ. ఈ ఆత్మ బ్రహ్మమైనటువంటి ఆత్మయందు ఈ దోషాలేమీ లేవు. నిర్దోషం హి సమం బ్రహ్మ, ఎప్పుడు సమంగానే ఉంటుంది ఆత్మ. మార్పు లేదు, వికారం చెందదు. దాంట్లో అరిష వర్గాలు లేవు, 6 వికారాలు లేవు. పెరగదు, తరగదు. నవర్ధతే లోకనీయాన్, అది పరిణామం చెందదు, మరణించదు, నశించదు. అటువంటి ఆత్మ నిర్దోషం సమం బ్రహ్మ. ఏషాం సామ్యే స్థితం మనః, ఎవరి మనస్సు అయితే దాని ఎందు నిలిచి ఉన్నదో, ఇహ ఏవ తైహి జితః సర్గః. వారి చేత ఇక్కడే ఇప్పుడే సర్గః జితః. సర్గః అంటే జన్మ, పునర్జన్మ. సర్గః అంటే పునర్జన్మ. సంసారం, జనన మరణ సంసార చక్రం, పుట్టడం చనిపోవడం బాధలన్నమాట. ఇవన్నీ ఉండవు. సర్గః అంటే జనన మరణాలు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరేశయనం, కష్టపడి తల్లి గర్భం ద్వారా బయటకు వచ్చి ప్రపంచంలో నానా బాధలు పడుతూ ఆకలి తప్పిక ఇవన్నీ రాగ ద్వేషాలతో భయంతో ఈ బాధలన్నీ పడుతూ ఉన్నాడు కదా ఈ జన్మ. ఈ జన్మ అనేటువంటిది పునర్జన్మ అనేటి ఉండదు. అంటే పునర్జన్మ ఉండదు అంటే ఏమిటి అక్కడ అర్థం? నాకు ఎప్పుడు జన్మే లేదు, అసలు పునర్జన్మేమిటి అనే స్థితికి వస్తాడు. ఈ జన్మ అనేటువంటిది నిజమా కాదా అని తెలుసుకుంటాడు. అసలు ఈ పుట్టడం అనేది ఉన్నదా లేదా అసలు నిజంగా అని తెలుసుకుంటాడు. సర్గః జితః అంటే జన్మని జయించేశాడు, పునర్జన్మని జయించాడు అని అర్థం. ఇంకా మళ్ళీ తిరిగి పుట్టడం అనేది లేదు. ఇప్పుడే నేను పుట్టలేదు, ఇంకా మళ్ళీ పుట్టడం ఏమిటి అసలు? ఈ శరీరం పుడుతుంది పోతుంది. శరీరం సముద్రంలో బుడగలు పుడుతుంటాయి. నీరు బుడగగా మారచ్చు, అలగా మారచ్చు, ఆవిరిగా మారవచ్చు, తేమగా ఉండవచ్చు, కానీ నీటిలో మార్పు లేదు కదా. రూపాలు మారుతున్నాయి కానీ తాత్కాలికంగా నీరు ఎప్పుడూ నీరే. అదేవిధంగా ఆత్మ ఎప్పుడూ ఆత్మే. ఆ ఆత్మలోనే ఈ రకరకాల రూపాలన్నీ కనపడుతున్నాయి. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అల వచ్చినా పోయినా అల నీరే కదా. ఈ శరీరాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నీ కూడా బ్రహ్మలో ఇవన్నీ కనిపిస్తున్నాయి, బ్రహ్మలోనే లీనమైపోతున్నాయి. అందుకని కైవల్యోపనిషత్తులో మయ్యేవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం. సముద్రంలో నీరున్నదనుకోండి, ఏమంటోంది నీరు చూడండి, నాలో నుంచే అలలన్నీ వస్తున్నాయి, నాలోనే అలలు ఉన్నాయి, నాలోనే అలలన్నీ లీనమైపోతున్నాయి అనొచ్చా అనకూడదా? అదేవిధంగా జ్ఞాని అయిన వాడు ఆత్మలైన నా నుంచే ఇవన్నీ పుడుతున్నాయి, నా వలనే ఉంటున్నాయి, నాలోనే లీనమైపోతాయి అని జ్ఞానికి తెలుస్తుంది. అందుకని జన్మ అనేది ఎవరికి, అది ఇక్కడ జన్మని జయించడం అంటే జితః సర్గః అంటే జన్మే లేదు ఇప్పుడు నాకు, ఇంకా పునర్జన్మ అంటూ ఏమిటి అనే జ్ఞానం వస్తుంది. అది ఇక్కడ అర్థం. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. కనుక తస్మాత్, కనుక ఈ జ్ఞానులు సమమైనటువంటి బ్రహ్మ వస్తువునందే ఎప్పుడూ ఉంటారు. బ్రహ్మముగానే ఉంటారు, బ్రహ్మంలో ఉండరు వాళ్ళు, బ్రహ్మంగానే ఉంటారు, బ్రహ్మముగానే నిలిచిపోతారు. ఎప్పుడు కూడా ఆత్మనని తెలుసుకొని ఉంటారు. పనులు చేస్తున్నా కూడా పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్న నశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్, ఏం చేస్తున్నా కూడా వాళ్ళని గురించి వాళ్ళు మర్చిపోరు. మనం ఎన్నో పనులు చేస్తుంటాం, మనిషిననే మర్చిపోతామా? నాకు అప్పుడప్పుడు మనిషినా కాదని గుర్తు రాదండి, మర్చిపోతుంటాను అంటామా? అనం కదా, ఎప్పుడన్నా మర్చిపోతావా? ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఏమైనా సరే మనిషిని అనే సంగతి మర్చిపోం కదా. జ్ఞానికి కూడా అంతే, ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా నేను ఆత్మనని మరచిపోడు జ్ఞాని. ఎలా మర్చిపోతాడు? మర్చిపోవడం సాధ్యం కాదు. నేను మనిషిని మర్చిపోవడం లేదు, అది సాధ్యపడుతున్నదా? అది ఎంతో ఇది అంతే జ్ఞానికి. అంత స్థితి రావాలి. అలా రావాలంటే భగవద్గీతని తాగేసేయాలి. అట్లా ప్రతి పదాన్ని అర్థం చేసుకుని దాన్ని అట్లా ఉగ్గు పాలల్లో వేసుకొని తాగినట్టుగా తాగాలి. పాలల్లో ఈ చూర్ణం వేసుకుని కలుపుకొని తాగుతారు చూసారా? అట్లా మన మనస్సు అనే పాత్రలో ఈ భగవద్గీతను వేసి బాగా గ్రైండర్లు వేసినట్టు చిలికి అప్పుడే తాగాలి. ఏం చేస్తున్నారు భగవద్గీత క్లాస్ వచ్చి? గీతా పానం చేస్తున్నారు. అవునా? గీతా పానం చేస్తున్నాం, అరగాలి లవలి పోయి. తర్వాత శ్లోకం, కనుక ఇటువంటి జ్ఞానులు ఇక్కడే మోక్షాన్ని పొందుతారు, జీవన్ముక్తిని పొందుతారు. క్రిందటి శ్లోకంలో ఈ గుణాలు ఉన్నవాటి ఎందు కూడా ఆత్మని దర్శిస్తాడని చెప్పి, అటువంటి గుణాలన్నీ లేనటువంటి ఆత్మని తాను అని తెలుసుకుంటాడు, అన్నిటి ఎందు కూడా నిర్గుణమైనటువంటి ఆత్మే ఉన్నది, సత్వ రజ తమో గుణాల్లో ఏదో కొంచెం అటు ఇటు దోషం ఉంటూనే ఉంటుంది, కానీ ఆత్మ సత్వగుణము లేదు, రజోగుణము లేదు, తమోగుణము లేదు, అటువంటి ఆత్మని నేనని తెలుసుకుంటాడు. ఒకసారి చెప్తాం ఈ శ్లోకం కోర్సులో, మళ్ళీ మళ్ళీ రాదు. చూసారా, మళ్ళీ మళ్ళీ రాదు, అవకాశం పోతే మళ్ళీ రాదు. తర్వాత 20వ శ్లోకం. న ప్రహృష్యి ప్రియం ప్రాప్య నో ద్విజే ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మ విబ్రహ్మణి స్థితః. నేను అనేది ఆత్మ, నేను ఉన్నాను నాకు తెలుసు. ఈ నేను ఎవరు? ఆత్మ సమం బ్రహ్మ అన్నాం. నేను అనేది ఉనికి ఎరుక, నేను ఉన్నాను అనేది ఉనికి, నాకు తెలుసు అనేది ఎరుక. ఉనికినే సత్ అన్నాం, ఎరుకనే చిత్ అన్నాం. ఉనికినే సద్బ్రహ్మం, ఎరుకనే చైతన్యం బ్రహ్మ అన్నాం. ఉనికి ఎరుక సత్తు చిత్తు సత్యం జ్ఞానం అన్నీ ఒకటే, వేరు వేరు కాదు. కనుక ఇప్పుడు నేను ఎవరినంటే నేను సత్తు చిత్తునని చెప్పాలి, చెప్పక్కర్లేదు, తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని నేను, నిజమైన స్వరూపం అది నాది, తెలుసుకోవాలి. ఈ శరీరం అనేది నా తాత్కాలికమైన వేషం. అలా తెలుసుకున్న వ్యక్తి సంతోషము పొంగిపోవడము లేదు, సంతోషం వస్తే, దుఃఖం వస్తే కుంగిపోవడము లేదు. మామూలు మనుషులు అయితే కొంచెం సంతోషం వస్తే పట్టలేరు, పట్టుకోలేని వాళ్ళని ఆహాని పొంగిపోతారు, వెంటనే కాస్త దుఃఖం రాగానే ఫ్లాట్ అయిపోతారు, తట్టుకోలేరు. ఆనందం వచ్చినా పట్టలేము, దుఃఖం వచ్చినా పడలేము. బ్రాంజ్ మెడల్ వచ్చిందని చెప్పి ఆ తల్లి ఎంత ఆనందపడుతున్నదో, ఆ సాక్షి మాలిక్కి రాగి పతకమా, బ్రాంజ్ అంటే ఇత్తడి రాగే కదా, కాంస్య పతకం, కాంస్య పతకమా కాపర్. ఆ మెడల్కి తల్లి పట్టుకోలేకపోయినారు ఆవిడ ఆనందాన్ని, ఎంత ఆనందం. దుఃఖం వచ్చినప్పుడు మెడల్ రాని వాళ్ళందరేమో దుఃఖంలో ఉన్నారు. ఇది లోకం తీరు. ఏదన్నా పని అనుకున్నామని జరిగితే ఆనందం ఆహా ఎగిరి గంతేస్తాడు, కాస్త ఏదన్నా అటు ఇటుగా అయిందంటే ఇంకా దిగాలు పడిపోయి మనిషి దిగులు పడిపోయి అంతా అయిపోయి నీకెందుకు జీవితం వృధా అంటాడు. ఎందుకనంటే ఈ అనాత్మ శరీరం మనసు బుద్ధి ఇవన్నిట్లో కూడా ఎప్పుడు హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి, వాటిట్లో తృప్తి అనేది రాదు, వాటిట్లో సంతోషం అనేది రాదు పూర్తిగా. ఎంతన్నా చెయ్యండి, ఎన్నన్నా ఇవ్వండి, ఎన్నన్నా చేసుకున్నా మనిషికి ఆనందం లేదు, అందులో శాంతి లేదు. ఈ జ్ఞానికి తెలుసు ఆ విషయం. అందుకని అనాత్మ విషయంలో ఏదన్నా కొంచెం బాగా జరిగినప్పుడు కూడా ఏం పెద్ద పొంగిపోడు, ఏదన్నా కాస్త అటు ఇటు అయినా కూడా కష్టం వచ్చినా కూడా బాధపడడు జ్ఞాని. ఎందుకు? అనాత్మలో ఇవన్నీ సహజం, కానీ ఆత్మనైన నా యందు ఎటువంటి వికారాలు లేవు. కనుక నేను ఎందుకు బాధపడాలి? ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నా ప్రహృష్యేత ప్రియం ప్రాప్య, ప్రియాన్ని పొంది, ప్రియముని పొంది నా ప్రహృష్యేత, పెద్దగా పొంగిపోడు. నా ఉద్విజేత అప్రియం ప్రాప్య, ఇష్టం కానటువంటి దాన్ని, అప్రియం ప్రాప్య ఇష్టం కానటువంటి దాన్ని పొంది ఉద్వేగాన్ని చెందడు. ఎందుకనంటే స్థిర బుద్ధి, బుద్ధి స్థిరంగా ఉంది, స్థిరమైన జ్ఞానాన్ని పొందాడు. అసమ్మూఢ, మోహం లేదు, భ్రమ లేదు, భ్రాంతి లేదు. బ్రహ్మవిత్ బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మని స్థిత బ్రహ్మయందే ఉన్నాడు. ఇంకా ఏమిటి ఆయనకి? అందుకని నో సప్రెషన్, నో డిప్రెషన్, నో అప్రెషన్ జ్ఞానిలో. అర్థమైందా? జ్ఞాని ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు, బ్యాలెన్స్. తర్వాత చూస్తాం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.